प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणित्रिनायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगतो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यम् कृपापारेणं निजदत्तमानसनवाम्भोजातभानोदयम् कालज्ञानविदग्रणिं शिवकरं काणीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काणीप्रसादाह्वयम्। श्रीकृष्ण यदुभूषण नरसखा शृङ्गाररत्नाकर लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वर देवतानीकब्राह्मणगोगणातिहरणा निर्वाणसन्धायक नीकुण्डुप्यदतृम्पवे भवनतल् नित्यानुकम्पानिधि। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री मात्रे नमः। प्रिय గురుబంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో గురుదేవులు మనకు అనుగ్రహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి పంచాంగిక దీక్ష సత్సంగ సహితంగా జరుపుకుంటున్నటువంటి మహోత్సవాలలో మనం 5వ రోజు కార్యక్రమంలో ప్రవేశించాం. మనం మొన్నటి వరకు కూడా కృష్ణావతారంలో ఉండే విశేషాలు స్వామివారి యొక్క లీలని గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన ముఖస్థుగా వచ్చిన భగవద్గీత అనంతమైతే ఇక ఆయనంతా అనంతంగా ఉంటాడు. ఎందుకంటే స్వామి నుంచి వచ్చినటువంటి వాక్కే అనంతమై కూర్చుంది. అక్కడ ఓ భగవద్గీతకు వ్యాఖ్యానం చేయాలంటే మనకు కర్మయోగం ఇచ్చారు. మనకు అమ్మ మన స్వర్ణక్క గారు చక్కగా మనకు ధనుర్మాస సమయంలో ప్రవచనం చేశారు. నెల రోజుల సమయం సరిపోలేదు ఒక కర్మయోగాన్ని విచారణ చేసుకోవడానికి. అలాగే భగవంత్ వాక్యే అనంతమైతే భగవంతుడు ఇంకెంత అనంతుడు. ఆయన నీళ్ళని మనం ఎంతవరకు పుక్కిడి పట్టగలం అంటే అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పక్షకాలో బహువచ్చ విఘ్న యత్ సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరం ఇవాంబు మిశ్రా. ఇది మనందరం గమనించాలి. ఎందుకంటే మనకు బాగా వినడం అలవాటు అయిపోయి అమ్మ చెప్పినట్టుగా ఎవరు చెప్తున్నారు అమ్మ చెప్తున్నారా అమ్మ మాట ఇప్పుడు వినేదేగా ఎవరు స్వర్ణక్క చెప్తున్నారా 40 రోజులాడ సౌందర్య లహరి అదే సౌందర్య లహరి కదా ఊరు దాసు గారు చెప్తున్నారా ఎప్పుడు అదే భాగవతం అదే కృష్ణ చరిత్ర కదా వెళ్ళకపోయినా పర్వాలేదు వినకపోయినా అంతకంటే పర్వాలేదు. ఎక్కడైనా సరే మనం కాస్త తాత్సారం చేయొచ్చేమో కానీ ఒక జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం పసిపిల్లలం అయిపోవాలి. నేర్చుకోవడానికి ఆతృత కావాలి. సోక్రటిస్ అంటే మహానుభావుడు ఇంకొక చేపట్లో తనకి తెలియ గురువే ఆయనకి శిక్ష వేస్తారు తన జీవితం ఉండదు. అటువంటి సమయంలో మీకేం కావాలని అడిగితే నాకేం అక్కర్లేదు అన్నాడు ఆయన. భాష్యమైనవి ఏం కోరుకోలేదు. చివరికి చిట్ట చివరికి ఖైదీలను అడుగుతారు కదా మీరేం తింటారు ఏం కావాలని. అలాగే ఆయన్ని అడిగారు నాకేం అక్కర్లేదు అన్నాడు. కొద్దిసేపటికి ఎక్కడి నుంచో ఒక మంచి సంగీతం మంచి పాట జీవన వేదాంతం అంతా కూడా చక్కని పాటలో ఎవరో పాడుతున్నారు. వెంటనే ఆ సెంట్రీని పిలిపించి ఏమయ్యా కొద్దిగా నాకు ఇంతకు ముందర నువ్వు ఏదో నన్ను అడిగావు కదా ఇప్పుడు అడుగుతున్నాను ఆ కోరిక ఏమిటో. ఏమిటా కోరిక అన్నాడు. అది అక్కడ ఏదో ఒక చక్కటి పాట వినపడుతోంది ఆ పాట పాడిన వ్యక్తిని తీసుకురండి నేను ఆ పాట నేర్చుకుంటాను అన్నాడు ఆయన. ఇదేమిటయ్యా తెల్లారేటప్పటికి చచ్చిపోతావు కదా చచ్చిపోయేవాడికి నువ్వు నేర్చుకుని ఏం చేస్తావు అని అంటే అప్పుడు సోక్రటిస్ గారు చెప్పిన మాట రేపు చచ్చిపోతాను కదా అని నన్ను ఇప్పుడే చచ్చిపోమంటావా అన్నాడు ఆయన. ఎప్పుడైతే మనం కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేకపోతున్నామో ఆధ్యాత్మికంగా మరణ ప్రాఖ్యత ఆధ్యాత్మికంగా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడు మనం ఏ ప్రయత్నం చేయలేకపోతామో అప్పుడే మనం మరణించినట్టు లెక్క. ఆధ్యాత్మికమైనటువంటిది నిత్య నూతన జీవిన విధానం. చదివిందే మరలా 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 చదువుతూ ఉండండి. అతి రహస్యం పైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తి తోడ. ఇది ప్లీజ్ అండర్లైన్ ఇది చాలా భక్తి తోడ అని చేశాడు అక్కడ. అంటే అక్కడ అర్థం ఏమిటి, వచ్చేసింది కదా నేను పుస్తకం మూసి లలితా సహస్రనామం చదివేస్తాను, పుస్తకం మూసి విష్ణు సహస్రనామం చదివేస్తానంటే చదవచ్చు కాక, కానీ అక్కడ మన హృదయం ఎంత ఆవేదన చెంది అక్కడ మనం ఆ నామాన్ని పఠించేటప్పుడు భగవద్వైభవం అక్కడ మనకి గుర్తింపబడుతుంది. ఉరికే రాలేదు స్వామివారికి పేరు. కృష్ణాష్టోత్తరంలో ఉండే నామాలు కానీ, రామాష్టోత్తరంలో ఉండే నామాలు కానీ, శివాష్టోత్తరంలో ఉండే నామాలు కానీ, అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాల్లో ఉండే నామాలు కానీ, అవి ఒక ఆవిడ చేసినటువంటి వైభవానికి ప్రతీకం. అవి ఋషుల యొక్క వాక్ వైభవంగా లిఖింపబడి అక్షరబద్ధమై మనకు అందుతున్నాయి. ఎంత అదృష్టం అంటే అక్షరానికి అందని వాడి యొక్క అనంత వైభవాన్ని అనుభవించిన వారు వాగ్రూపంగా ప్రసాదించినటువంటి మహామంత్రాక్షరాలే అష్టోత్తర శతనామాలు. అవి కేవలం ఒక నామం ఒక పేరు అనుకోవడానికి వీల్లేదు. ఆ పేరు చదువుతున్నప్పుడు పరమాత్మ యొక్క వైభవం ఆవిష్కృతం కావాలి. అందుకనే ఒక శ్లోకం సారదా మనకు జీవితం ధరించడానికి సరిపోతుంది. రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పేవారు, ఒక శ్లోకం పట్టుకోండి, అలా శ్లోకంలో కూడా పూర్ణంగా అర్థాన్ని తీసుకోండి. భగవంతుడు అనేటువంటి దాన్ని ఎందుకు చెప్పారు? ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్య యోక్షైవ షణ్ణాం భవ ఇతీరిత. ఈ ఆరు లక్షణాలు ఉంటే భగవంతుడు అని చెప్పారు. ఏమిటా ఆరు లక్షణాలు అంటే, మొట్టమొదటిది ఐశ్వర్యస్య సమగ్రస్య. ఐశ్వర్యం అనే పదానికి బాహ్యంగా మనం ఏం చెప్పుకుంటామంటే, వారు ఇన్ని ఎకరాలకు భూమికి యజమానులండి, వారిని పొలాలకు యజమానులండి, ఇన్ని బయట ప్రపంచంలో చాలా ఉంది ఐశ్వర్యం అంటే. కానీ ఐశ్వర్యం అంటే శాసనశక్తి. ఐశ్వర్యం అంటే తనకు మించి అధికారము ఇంకెవరూ చెయ్యలేనటువంటి శక్తి, పంచభూతాలు కూడా నిలవరించలేనటువంటి శక్తి. ఆ అదుపు తానయ్యుండి ఆ పంచభూతాల గమనానికి కూడా తన శక్తే కారణమైనటువంటి వ్యక్తి ఎవరున్నారో అతడు ఈశ్వరి. ఐశ్వర్యస్య సమగ్రస్య మనకి చెప్పారు కృష్ణావతారంలో చక్కగా. ఆకాశం తరువాతది ఆకాశంలో నుంచి వచ్చింది వాయువు, వాయువు నుంచి వచ్చింది అగ్ని, అగ్ని నుంచి వచ్చింది జలము, జలం తరువాత వచ్చింది పృథ్వీ, శబ్దము స్పర్శ రూప రస గంధం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం. ఆకాశానికి శబ్దం మాత్రమే ఉంటుంది, వాయువుకి శబ్దము స్పర్శ రెండు ఉంటాయి, అగ్నికి శబ్ద స్పర్శతో పాటు రూపం ఉంటుంది, శబ్ద స్పర్శ రూపంతో పాటు రసం నీటికి ఉంటుంది, ఈ నాలుగింటితో పాటు గంధం ఐదవ భూతంగా భూమికి ఉన్నది. అంటే ఆకాశం శబ్దగుణం. ఆకాశము పరమాత్మ లోబడి ఉంటాడా ఆకాశానికి అంటే లేదయ్యా. ఆకాశమే ఒక ఆకారాన్ని ధరించి వచ్చాడు. రాక్షసులు ఈ ఐదు భూతాల రూపంలో వచ్చారు కృష్ణుడి మీదకి. వ్యోమాసురుడు అనేవాడు ఆకాశ రూపంలో వచ్చాడు. వాడు వ్యోమాసురుడు. పంచభూతాలు పరమాత్మని అట్టి పెట్టగలుగుతాయా, ఆయన్ని పట్టుకోగలుగుతాయా, ఆయన అధిపత్యంలో పంచభూతాలు ఉంటాయా, పంచభూతాల అదుపుని తాను పెడతారా అనేటువంటి రహస్యం కృష్ణావతారంలో చెప్పారు. అదే ఐశ్వర్యస్య. ఐశ్వర్యం అంటే అది. ఐశ్వర్యం అంటే బయట ఉండే బాహ్య ఐశ్వర్యాలతో పరమాత్మ తూగేవాడు కాదు. అతివరో నను తూచడి ధనాదులు నీ కడలేకయున్నా అని మనకు తులాభార ఘట్టంలో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ, నారదుడు, సత్యభామ, పుణ్యక వ్రతం అక్కడ జరిగి నిరూపణ అయింది కూడా. బాహ్యమైన వస్తువులేవి తనని తూచడానికి ఏది సరిపోయేటువంటివి కావు. అత్తపు భక్తికి తప్ప పరమాత్మ చిక్కడు. చిక్కడు శ్రీ కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జముల చిక్కడు శృతిలతి కాబట్టి చిక్కిన అతడు తల్లి చేత లీలన్ రోలన్నని భాగవతం చెప్పింది. భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఏకైక సాధనం ఏమిటి అంటే భక్తి. ఆ భక్తి అనేటువంటిది త్రాడుగా మారి యశోదమ్మ చేత కట్టబడ్డాడు ఆయన. అది కూడా ఆయన కలిగినటువంటి ఏది నేను పట్టుబడాలనేటువంటి సంకల్పం, దాని చేతనే ఆయన పట్టుబడతాడు భాగవతంలో. అలాగే ఐశ్వర్యం అంటే ఈ ఐదు భూతాలకి లొంగుండేటువంటి వాడు కాదు. ఐశ్వర్యం అంటే ఐదింటిని నియంత్రించగలిగి శాసించగలిగిన వాడు. వ్యోమాసురుడు అనేవాడు వచ్చాడు. ఆ వ్యోమము అంటే ఆకాశం. ఆకాశ రూపంలో ఒక అసురుడు బయలుదేరాడు కృష్ణయ్య మీదకు. వ్యోమాసురుడిని చంపేస్తాడు భాగవతంలో.
తృణావర్తుడు వచ్చినప్పుడు ఈ ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు నడబట్టుకొని చీరి మృతిని చేసే అంటుంది భాగవతం. ఒక్క సంవత్సరం పిల్లాడప్పుడు గాలిని పట్టుకున్నాడు కృష్ణయ్య, సంవత్సరం పిల్లవాడు. ఈ గాలి కూడా మనకి వాయు సంభూతం ఏమిటంటే మనస్సు. ప్రపంచంలో మనకి ఇంద్రియాల్లో, ఈ ఐడెంటి ఇంద్రియాల్లో వాయు సంఘాతం ఏమిటంటే మనస్సు. ఈ మనస్సుని భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే, ఈ దీపం అనేటువంటిది ఎప్పుడైతే కదులుతూ ఉంటుందో వాయువు చేతనే దీపం కదులుతూ ఉంటుంది, అలాగే మనస్సు యొక్క సంకల్ప వికల్పాల చేతనే మానవుడు ఇదిగో ఇన్ని సంతాలు పడడానికి కారణం ఓ సంకల్పం రావడం, ఒక వికల్పం రావడం, చేయాలనేటువంటి ఆలోచన రావడం, చెయ్యకూడదనేటువంటి ఆలోచన రావడం. అసలు ఈ రెండు కూడా నావి కావు, ఆయన అనుగ్రహంతో జరుగుతున్నాయి. ఏది చేసినా పరమేశ్వరుడు యొక్క నిర్ణయం. రమణ మహర్షి వారు అదే చెప్పారు వాళ్ళ తల్లిగారితో, అమ్మా నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నాను, ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతోంది, ప్రపంచంలో ప్రతిదీ కూడా నియంత్రించి నియమించగలిగి శాసనకర్త ఒక భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేతి ఇదంతా జరుగుతోంది కనుక మన నిమిత్త మాత్రం అలా చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుందో. అంతేగాని ప్రతి దానిలో మనం మన ప్రయత్నం కంటే కూడా విశేషమైనది ఏమిటి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. మన ప్రయత్నము మనం చేయాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణమైతేనే మన కార్యం ముందుకెడుతుంది. రామకృష్ణ స్వామి వారు చెప్పారు, అతడెవరో బయట కాళ్ళలో దీపం పెట్టి స్వామి నీదే భారం అన్నాడట. అప్పుడు వెంటనే స్వామి అన్నాడు, ఈ రెండు చేతులు నీకు ఎందుకు ఇచ్చాను రా, గాలికి నా కాపుదల పెట్టుకోమని కదా రెండు చేతులు ఇచ్చాను, నువ్వు నీ ప్రయత్నం చేయకుండా నన్ను చేయమంటే ఎలాగా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను, ఈ రెండు చేతులతో నువ్వు దీపాన్ని కాపాడే ప్రయత్నం నేను నువ్వు చెయ్యి, అప్పటికీ కూడా నీ వలన కాకపోతే నేను నిలబడి ఆ కర్తవ్యాన్ని కార్యాన్ని నేను నిర్వర్తిస్తాను. అదే కదా మనకు భాగవతంలో కూడా నిరూపణ అయింది, అందరి 18 రాక్షసుల సైన్యాన్ని ఎదిరించి నిలబడగలిగినటువంటి అర్జునుడు మరి చిట్ట చివరికి అతడి విల్లు కావడం అంతకంటే విధీనమైపోయి ఆడవాళ్ళని కాపాడలేకపోయింది కదా భాగవతంలో. ఎవరి అనుగ్రహం చేత, ఎవరి అనుగ్రహం చేత ఆ విల్లు నిలబడింది, ఎవరి అనుగ్రహం చేత మంత్రాలన్నీ కూడా తన బుద్ధిస్తమయ్యాయి, ప్రయోగం చేసినటువంటి అస్త్రాలన్నీ సఫలం కావడానికి కారణమైనది ఏది, ఎదుటి వారి శస్త్రములు విఫలం కావడానికి కారణమైనదేది. నువ్వేమనుకుంటున్నావంటే ఎదుటి శత్రువు యొక్క కార్యములు నీ పట్ల అది విఫలమైపోతుంటే నా ప్రజ్ఞ అనుకుంటున్నావు. ఎవరో శత్రువులు మన మీద ఏదో చేస్తున్నారండి, వ్యాపార రీత్యా దెబ్బ కొట్టడానికో, కుటుంబ రీత్యా దెబ్బ కొట్టడానికో ఇంకేవో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ మన ప్రయత్నం అనుకుని మనం చేసిన కార్యాలు సఫలమవుతూ ఉంటే మనకేం అహంకారం వస్తుందంటే, నా ప్రజ్ఞ వల్ల వచ్చిన ఆలోచన చేత కదా నేను ఈ దుఃఖాన్ని తప్పించుకోగలిగాను, నా తెలివితేటలతో కదా నేను ఎదుటి వారి శత్రువులు వేసేటువంటి జిత్తు ఎత్తులన్నీ పడి ఎత్తులు జిత్తులన్నీ కూడా నేను దాటగలిగాను అనుకుంటున్నాను, కానీ ఆ దాటగలిగే ప్రజ్ఞ రూపంలో ఉన్నవాడు నువ్వు ఆరాధించినటువంటి గురుదేవులే, నువ్వు ఆశ్రయించినటువంటి దైవమే ఆ రూపంలో ఉండి నేను కాపాడింది. ఏమండి అస్త్రం సఫలం కావడమే కాదు పరమాత్మ చేసేది, శత్రువు యొక్క అస్త్రాలను విఫలం కూడా చేస్తాయి. అది భారతంలో నిరూపణ అయ్యింది. అప్పటిదాకా రథాన్ని నడిపినటువంటి కృష్ణ పరమాత్మ 18 తరువాత అర్జునుణ్ణి ఇలా రథం ఆ దగ్గర ఆయన డోర్ తీస్తే కానీ దిగేవాడు కాదు పాపం, బాగా యజమాని లక్షణాలు బాగా పట్టాయి, భక్తి లక్షణాలు తొందరగా పట్టవు కానీ అర్జునుడికి వెనకాల కూర్చునేటప్పటికి యజమాని లక్షణాలు పట్టాయి. యజమాని లక్షణం ఏమిటి, పరమాత్మ వాడు డోర్ తీస్తే కానీ దిగలేదు 18 పాటు, 18 కూడా అదే అలవాటు వచ్చింది. ఇంకా మా బావ డోర్ తీరేదిగామంటే అనుకున్నాడు. వెంటనే కృష్ణుడు తను ఉన్న సీట్లో నుంచి కదలకుండా ఏమో ఎలా చూస్తున్నావు దిగు అన్నాడు అర్జునుడు. అనేటప్పటికీ అదేంటి మా బావ డ్యూటీ మర్చిపోతున్నాడు, రోజు తప్పిస్తేనే కదా నేను దిగుతాను, ఇదేంటి మా బావ నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు అనుకున్నాడు. ఏం చేస్తాడు, కాదులే పొరపాటున ఏదో నోటికి అలా వచ్చి ఉంటుంది అని ధీమాగానే కూర్చున్నాడు. ఇంకోసారి హెచ్చరించాడు, ఏ చెప్పేది వినపడడం లేదా దిగు, అమ్మో ఇదేదో కాస్త హెచ్చరికగానే ఉంది, దిగితే బాగుంటుంది కదా అని దిగి రథం పక్కన నిలబడ్డాడు. ఏమి ఇక్కడ నిలబడతావు, అల్లంత దూరం వెళ్ళి నిలబడన్నాడు. అమ్మో ఇదేంటో మా బావ ఈ రోజున బాగా కాస్త కఠినంగా మాట్లాడుతున్నాడు, కొద్దిగా దూరం వెళ్ళి నిలబడ్డాడు. అప్పటిదాకా రథంలో నగల్లో కూర్చొని ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా ఆ రథము చివర ఏ భాగం అయితే ఉంటుందో ఆ భాగం దగ్గరకు వచ్చి రెండు కాళ్ళని కాస్త ఒత్తి పట్టి ఒక్కసారి కుప్పించి ఎగసి అవతలికి దిగేటప్పటికి రథం తగలిపోయింది భారతం. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయాడు, ఏమిటి బావా ఈ 18 తగలలేదే, రోజు ఎక్కుతున్నాను దిగుతున్నాం కదూ, నేను దిగుతున్నాను నువ్వు దిగుతున్నావు కానీ తగలలేదే అంటే అది తగలడాలంటే నా సంకల్పమే, నేనున్నంత వరకే ఈ జీవిత రథం కూడా తిరుగుతుంది, కురుక్షేత్రంలో కురు అంటే కర్మ, క్షేత్రం అంటే శరీరం, కర్మతో కూడినటువంటిది శరీరం. ఎక్కడికి పోయినా ఏదో పని చేస్తూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మాట్లాడాలన్నా, ఎదుటి వాళ్ళని చూడాలన్నా, ఇక్కడికి వచ్చి బయటికి పోవాలన్నా, బయటికి వెళ్ళి ఏదైనా వస్తువు తేవాలన్నా, ఇది కురుక్షేత్రమే. ఈ శరీరంతో చేసేటువంటి ప్రతిదీ కురు 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 కర్మ. క్షేత్రం శరీరం, దీనిలో ఉండే చేస్తున్నాం మనం. ఏ పని చేసినా ఆఖరికి ఏమి చేయకుండా కూర్చోవడం కూడా కర్మే అన్నాడు ఇంగ్లీష్ వాడు. సిట్ అది కూడా కర్మే, కూర్చోవడం కూడా కర్మే, నవ్వడం కర్మే, చూడడం కర్మే, తల ఇలా తిప్పడం కర్మే, అలా తిప్పడం కర్మే, చెయ్యి ఇలా అనడం కర్మే, అనగపోయినా కర్మే. కాబట్టి కర్మలో అన్నీ చేర్చాడు వాడు. ఇది కురు, చెయ్యి, ఏది చేస్తున్నా దీంతో దీనికి దాని ఆయన లోపలున్నాడు కాబట్టి నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఆయన ప్రత్యేక దూకాడు, దూకిన తర్వాత మొత్తం రథం తగలడిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు, బాబా రోజు దిగుతున్నావు కదా, ఈ క్రియ ఇవాళ దొరకడానికి కారణం ఏమిటంటే రోజు దిగుతున్నా నేను సంకల్పం చేయలేదు కనుక తగలలేదు. రోజు దిగుతున్నావు ఎక్కుతున్నావు, నేనేం దానికి సంకల్పం చేయలే, నీ పనులు చేయమని దాన్ని ఆజ్ఞాపన చేయలేదు. అంటే ఇప్పుడు పరమాత్మకి ఎంత శక్తి ఉందండి, ఎదుటివాడు మంత్రపూతంగా ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే అస్త్రాన్ని త్రోవ తప్పించడమే కాదు ఆ శక్తిని నియంత్రించగలిగిన శక్తి కూడా తానై ఉన్నాడు అక్కడ కృష్ణయ్య. అందుకనే ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఇక్కడ భీష్మాచార్యులు వారు ఇంతమంది పేరోలగంతో 11 క్షీణుల సైన్యం ఎదురుగా నిలబడి వేసినటువంటి అస్త్రశస్త్రాల అన్నింటి శక్తిని తన కాళ్ళ కింద అదిమి పట్టగలిగిన మహాశక్తి ఎవరంటే భగవంతుడు. అంటే ఈ మంత్రములు అన్నింటికీ అధిష్టానమైన దైవములు ఎవరి చేతిలో ఉంటారు? ఇప్పుడు ఒకరు ఒకరు మాట విన్నారంటే, ఒక ఆయన ఒక వ్యక్తి మాట ఒక ఆయన గౌరవించాడంటే అర్థం ఏమిటి? ఈయనకు మించిన అధిష్టానం ఆయన అని కదా అర్థం. ఇన్ని మంత్రాలు, ఆఖరికి బ్రహ్మాస్త్రాలు, నాగాస్త్రాలు, వరుణాస్త్రాలు, అగ్నేయాస్త్రాలు, ఇన్ని అస్త్రాలు ఒకదాని వెంట ఒకళ్ళు వెళ్ళి ఇంకా ప్రయోగించిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదండి. ఏ అర్జునుడి దగ్గర అయితే ద్రోణాచార్యులు వారు విద్య నేర్చుకున్నారో ఆ ద్రోణాచార్యులు వారు ఎదురుపక్షంలో ఉన్నాడు. ఇది పరమరహస్యం. ద్రోణాచార్యులు వారు ఎదురున్నాడు కురుక్షేత్రంలో, దుర్యోధన పక్షంలో ఉన్నాడు ద్రోణాచార్యుడు, ఆ ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకున్నవాడు అర్జునుడు. ఏ భీష్మ పితామహుడు ఈ కురు వంశానికి మూల పురుషుడై ఆజన్మాంత బ్రహ్మచారిగా ఉండి వ్రతంతో ఇంత వైభవంగా కృష్ణతత్వాన్ని అనుభవిస్తూ ఏ మహానుభావుడు శత్రుపక్షంలో ఉండి కూడా మనిషి శత్రుపక్షంలో ఉండి మనస్సుని మాధవ పక్షం వహింపజేశాడు, అధర్మ పక్షంలో తాను కట్టుకు కనబడ్డాడు, ధర్మాన్ని నిరంతరం లోన అనుభవిస్తూ ఉన్నాడు. అందుకని భీష్మాచార్యుడు వారు అంటారు, ఆలాపంబుడు మాని చిత్తము మనీషాయత్తము చేసి దృగ్జాలంబు హరిమోనుపై నిలిచి ఎంత అద్భుతమైన స్థితిని పొందాడండి చిట్ట చివరికి భీష్మాచార్యులు వారు. ఆలాపములు మాని, ఆలాపములు అంటే అర్థమేంటి? కదలికలు. నేనేం పర్లేదండి, ఇలా ఉన్నానండి, ఆ నిద్రపోతున్నానంటే ఈ ఆలాపం లేకపోవచ్చు. లేచిన తర్వాత ఏం చేయాలి? సంకల్పం పెట్టుకుని పడుకున్నావుగా. రేపొద్దున తెల్లారి ఇడ్లీ చేయాలా ఉప్మా చేయాలా సంకల్పం పెట్టుకున్నాగా. ఎన్నింటికి వెళ్ళాలి ఎన్నింటికి లేవాలి సంకల్పం పెట్టుకున్నాగా. ఆ కదలికలే ఆలాపలు. ఈ ఆలాపములు మాని చిత్తము మనీషా యత్నం చేసి, ఎవరి ఎవరి ఎందుకు చిత్తం చేర్చాడు ఆయన? మహానుభావుడైనటువంటి కృష్ణ భగవానుడు ఎందు. అంటే ఇప్పుడు తనకి శరబాధ లేదు, ప్రక్కనుండేటువంటి శవాల వాసనలు తనకు ముక్కులు తోకడం లేదు. ఎంతో మంది స్త్రీలు వచ్చి వాళ్ళ వాళ్ళ బిడ్డల శరీరాలు వెతుక్కుంటున్నారండి. స్త్రీ పర్వం చూడండి ఒకసారి మహాభారతంలో, హృదయ విదారకంగా ఉంటుంది. ఏది ఈ చేతులు తెగిపోయిన వాళ్ళు, కాళ్ళు తెగిపోయిన వాళ్ళు తమ భర్తల శవాల కోసం వచ్చి ఏడుద్దామని ఆతృతగా భర్త శవాన్ని వెతుక్కుంటున్న వాళ్ళు, కొడుకును పోగొట్టుకున్న వాళ్ళు, ఎంతో మంది వివాహం కుదిరి నూతనంగా మళ్ళీ వివాహంలో గృహస్థాశ్రమంలో అడుగు పెడదామనగా అనుకోని పిడుగులాగా కురుక్షేత్రం వచ్చి పడితే అప్పటికప్పుడు అస్త్రశస్త్రాలు ధరించి రణరంగంలోకి వచ్చి ఇంటికి వస్తాడని ఎదురు చూసినటువంటి కొత్త పెళ్లి కొడుకు ఇంకా అడుగు బయటపెట్టగా ఆ కురుక్షేత్ర రణరంగంలోనే మట్టి పాలైనటువంటి వాళ్ళ శరీరాన్ని వివాహం చేసుకోవాలనే కోరికతో ఉన్న కన్యలు వివాహం ఆడబోతున్నటువంటి భర్త శరీరాన్ని వెతుక్కుంటూ వచ్చి ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఇంతమంది వినిపిస్తారు మనకి మహాభారతంలో. ఇది స్త్రీ పర్వంలో కనబడుతోంది. ఇంతమంది దుఃఖాలు వింటూ కూడా తన మనస్సు చరించనివ్వలేదు భీష్మాచార్యుడు వాడు. ఇవేమీ తన లోపలికి చేర్చుకోలేదు. అంటే చూడండి ఎంత అద్భుతంగా ఇంద్రియాన్ని నిగ్రహించాడు. లోపలి బయటకు ప్రవేశం చేయనివ్వక లోపల అంతరాంతరాలలోకి ఎలా ప్రవేశం చేశాడో. కన్ను బయట ప్రపంచాన్ని చూడడం లేదు, ప్రపంచాన్ని చూపిస్తున్న పరమాత్మ ఎవరో వెతుక్కుంటోంది. శబ్దాలు చెవులు వింటున్నాయి, ఈ శబ్దాలను వినిపించే వాడెవడో వాడి కోసం వెతుక్కుంటున్నాడు ఆయన. ఇప్పుడు తన జన్మ రాకముందర ఏ స్థితిలో ఆయన ప్రభాసుడిగా ఉండి ఒక వసువుగా ఉండి ఆ శాపాన్ని పొంది మళ్లీ తిరిగి లోకానికి వచ్చేటప్పుడు గంగమ్మ యొక్క గర్భాన్ని ఉడిగించిన తరువాత తండ్రి ప్రేమకు దూరమై తల్లి ద్వారా పెంచబడి గురువుల ద్వారా విద్య నేర్చుకుని యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్లి తండ్రి కోరిన కోరిక మీద రాజన్మాత బ్రహ్మచారి వ్రతాన్ని చేతబట్టి రాజ్యం కూడా అక్కర్లేదని పక్కన పెట్టి అనుభవించవలసినటువంటి స్థితి తన ముందర ఎదురుగా కదలాడినా రెండు వచ్చి ఏమి రెండు వద్దన్నారో రెండు వచ్చి ఎదురుగా నిలబడ్డాయండి భీష్మాచార్యుల వారి దగ్గర. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏది వద్దంటామో అదే వచ్చి ఎదురుగా నిలబడుతుంది మన దగ్గర. ఎందుకంటే తిరస్కరించే కొద్దీ ఎదురుగా వచ్చి నిలబడడం ఎక్కువ అవుతుంది విషయాదుడికి. ఏది మనం నిగ్రహిస్తామో ఎలా నిగ్రహిస్తావో చూస్తా నేను వచ్చి నిలబడతానంటుంది. అలాగే ఆయనకు స్త్రీ రూపంలో వచ్చి నిలబడింది అమ్మ, పైగా ధర్మ రూపంలో వచ్చి నిలబడిందండి. బాగా ఆలోచించండి, నువ్వు వ్యతిరేకించినది నీకు కానిది ధర్మ రూపంలో వచ్చి ఎదురుగా నిలబడుతుంది పరీక్ష కోసం, అది కూడా ధర్మమే. అమ్మ కూడా ధర్మ రూపంలోనే వచ్చి నిలబడింది, తీసుకొచ్చేశాడు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఆయనకి, తమ్ముళ్ళు ఎవరు అంత శక్తివంతులు కారు, యుద్ధం చేసి వివాహం చేసుకునేంత శక్తి లేదు. ఇప్పటిలాగా వివాహ వయస్సు అంటే మా వాడికి 20 ఏళ్ళు వచ్చే పెళ్లి చేయాలండి, 21 ఏళ్ళు వచ్చే పెళ్లి చేయాలి. వయస్సు కాదండి పెళ్లికి అర్హత. పూర్వకాలంలో ఏదైతే తను చెయ్యగలిగి లోకంలో తనతో పాటుగా ఇంకో స్త్రీమూర్తి తన ఇంటికి వస్తే ఆవిడ కూడా పెంచి పోషించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడో, తరువాత వారి ద్వారా లోకంలోకి వచ్చేటువంటి పిల్లల బాగోగులు చూడగలిగేటువంటి శక్తి ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలి. అందుకే క్షత్రియుడికి పరీక్ష పెట్టేవారు. ఎక్కడైనా చూడండి మీరు స్వయంవరాలు, స్వయంవరంలో పరీక్ష ఉంటుంది. అక్కడ ఏదో ఒక పరీక్ష, మత్స్యయంత్రాన్ని కొట్టాలి. ఇది అర్జునుడికి ద్రౌపదికి జరిగిన పరీక్ష. ఏమండి భవదీయ శౌర్యమే ఇంకువ చేసి కృష్ణ చేకొని కొమ్ము వచ్చేదని రుక్మిణి కళ్యాణంలో ఆయన శౌర్యానికి పరీక్ష. మా అందరి నుంచి మధ్యకు వచ్చి మా రాజ్యానికి వచ్చి ఒక్కడవే వచ్చి ఇంతమంది సైన్యం ముందర మా చుట్టూ పరివేష్టితమైనటువంటి రాజ సైనికులందరినీ గెలిచి నన్ను తీసుకెళ్ళాలి, గెలవడమే శౌర్య పరీక్ష. అక్కడ భవదీయ శౌర్యమే ఇంకువ చేసి కృష్ణ చేకొని కొమ్ము వచ్చేదన్. అలాగే అక్కడ స్వయంవరం ఏం పెట్టారు, మా అమ్మాయికి స్వయంవరం, ఎవరు వస్తారో రండి. కాశీరాజు ఆహ్వానాలు పంపించాడు, అంబ అంబిక అంబాలిక వాళ్ళ ముగ్గురు అక్కడ నిలబెట్టబడ్డారు. అంబ అప్పటికీ సాల్వుడికి మనసిచ్చింది. ఆవిడ అనుకుంది స్వయంవరం జరుగుతోంది కదా, నేను ఎలాగో మీ మెళ్ళో దండ వేస్తాను, పర్వాలేదు మన ఇద్దరం వివాహం చేసుకోవచ్చు. కానీ అనుకోని విధంగా భీష్ముడు వచ్చాడు అక్కడికి. ఆ భీష్ముడు వచ్చాడు, వీళ్ళందరినీ రాజలోకాన్ని మొత్తాన్ని జయించాడు. రాజ్యం ఈ ముగ్గురిని ఎత్తి రథంలో ఆశీర్వాదం ఇచ్చేసి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్లిపోతే అంబ అక్కడ కన్నీళ్లతో నిలబడింది. ఏమిటి కారణం? ఎందుకంటే ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకు తెలుసు కదండి. సత్యవతి అడిగింది అంబని, ఏమాలా కన్నీరు కారుస్తున్నావు, ఈ వివాహం నీకు ఇష్టం లేదా, మా అబ్బాయి అలా తీసుకురావడం వల్ల నీకు ఏమైనా భయం కలిగిందా? అలా తీసుకురావడం ఒక రహస్యం ఉందమ్మా, వాళ్ళ తమ్ముళ్ళ కోసం తెచ్చాడు, ఆయన కోసం కాదమ్మా, మా వాడు ధర్మబద్ధంగానే చేశాడు. మీ నాన్నగారే మమ్మల్ని రాజులుగా గుర్తించక ఆహ్వానాలు పంపడంలో అతడు ఆలస్యం చేశాడు గనక క్షత్రియోచితమైనటువంటి వీర్య పద్ధతిలో ఏం చెయ్యాలో అది నా కొడుకు చేసి తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చే క్రమంలో నీకేదైనా బాధ కలిగి ఉంటే క్షమించు అని కోరుకుందాడు. అందుకాదండి నేను సాల్వుణ్ణి వివాహం చేసుకుందామని అతడికి మనసు ఇచ్చాను, మనస్సు ఒక చోట పెళ్లి ఒక చోట చేస్తే అది కుదరదు కదా అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటే భీష్ముడు కూడా అన్నాడు, అమ్మా క్షమించు, నీవు అతన్ని వరించావన్న సంగతి నాకు తెలియదు, పర్వాలేదు ఇప్పుడైనా చెప్పావు గనక సాధారణంగా ఒక ఆడబిడ్డని అత్తవారింటికి పంపేటప్పుడు ఏ లాంఛనాలతో అయితే పంపిస్తారో సాల్వుడి దగ్గరికి సగౌరవంగా నేను అలా పంపిస్తున్నానన్నాడు భీష్మాచార్యుల వారు. అలా పంపించాడు ఆయన. పంపించిన తర్వాత సాల్వుడు అన్నాడు, ఇక్కడిదాకా నేను వచ్చాను, ఏది ఆ రోజున వివాహ సమయానికి స్వయంవరానికి వచ్చాను, అయితే అక్కడ భీష్ముడు నన్ను ఎదిరించి తీసుకెళ్లాడు, ఎదిరించిన రాజుల్లో నేను ఉన్నాను కనుక రాజు ఎప్పుడు కూడా తాతగా ఉంటాడే గాని గ్రహీతగా ఉండడానికి ఇష్టపడాడు. ఇప్పుడు నువ్వు ఎవరి సొత్తు అయ్యావు, భీష్ముడు సొత్తు అయ్యావు, భీష్ముడు పంపించిన వాడయ్యాడు, నేను స్వీకరించేవాడయ్యాను. అంటే ఇక్కడ దాత ఎవరయ్యారు, గ్రహీత ఎవరయ్యారు? పూజ్యపాద శ్రీ కమలానంద భారతీ స్వామి వారు, శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు, దేవాలయ పరిరక్షణ సమితి పేరిట పాదయాత్ర పూర్వకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే సమైక్యంగా ఉన్నప్పుడే అన్ని దేవాలయాలు చిన్న చిన్న దేవాలయాలు అన్నీ కూడా వారు సందర్శిస్తూ దేవాలయాలలో భూములు ఎలా ఉన్నాయి, ఆ తరువాత అవి అన్యాక్రాంతమైనాయా, లేకపోతే అవి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయా, వాటి ప్రతిష్ఠత కోసం తమ జీవితాన్ని అలాగా స్వామి దేవాలయ పరిరక్షణ అనేది ముఖ్య ధ్యేయంగా పెట్టుకొని మన సనాతన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెడుతున్నటువంటి మహాత్ములు, వారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఒక 2 నిమిషాలు, ఎందుకంటే సమయం మధ్యలో ఉన్నాం కనుక 2 నిమిషాలు స్వామి అనుమతితోటి ముందుకు వెడతాను. అంటే అక్కడ మనం దేన్నైతే గట్టిగా అనుకుంటున్నామో దానికి వ్యతిరేకత వచ్చి తీరుతుంది. ఎందుకంటే సమస్య రాకూడదని కోరుకోకూడదని, సమస్య వచ్చిన తరువాత ఎలా దాటగలుగుతాం, సమస్య రాకూడదంటే మన గొప్పతనం ఏముంది. అందుకే మహాత్ములు చెప్పారు, నాకు కెరటం ఆదర్శం. వివేకానంద స్వామి వారు చెప్పిన మాట, కెరటం ఆదర్శం. ఎందుకు ఆదర్శం? అది పడుతున్నందుకు కాదు సుమా, పడినప్పుడల్లా మళ్ళీ లేవగలుగుతున్నందుకు. అది పడుతోంది మళ్ళీ లేస్తోంది. ఉవ్వెత్తున లేవడంలో మన ప్రయత్నంలో ఉండాలి. ఎంతవరకు మనం నిలదొక్కున్నామో అది ఎట్లా తెలుస్తుంది? పూజ్య మాతాజీ వారు ఎప్పుడూ చెప్తారు, సముద్రం ఒడ్డున నిలబడ్డవాడు జాగ్రత్తగా నిలబడాలి. మనకు తెలియకుండానే మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఇసుకని ఆ నీరే లాక్కెళ్ళిపోతుంది, అక్కడిదాకా వచ్చింది. ఆ నిలబడవాడిలో గట్టితనం లేదనుకోండి, ఆ ఇసుక లాగినప్పుడు వాడు లాగివేయబడతాడు. అలాగే సమస్య వస్తేనే మన ధీరత్వం ఏంటో తెలుస్తుంది. సమస్యలు రాకుండా ఉంటే ఎలాగా? సమస్య ఏ రూపంలో వస్తుంది? నువ్వు ఏదని అడ్డు పెట్టుకున్నావో ఆ రూపంలోనే వస్తుంది. అంబరూపంలో వచ్చింది ఆయనకి, భీష్మాచార్యులు వారికి అక్కడ వచ్చి నిలబడింది. పైగా ధర్మం ముసుగేసుకొని వచ్చిందండి అంబ కూడా. ఎలా వచ్చింది? ఆయన అక్కడికి వెళ్ళానయ్యా, ఆయన నన్ను వివాహం చేసుకోలేదు, ఇది కూడా ధర్మమే. ఎందుకంటే ఆయన దాతగా ఉంటాడు, రాజు గ్రహీతగా ఉండడు. కానీ నువ్వేమో నీకు చెందినటువంటి వస్తువుని అక్కడికి పంపించావు. ఇప్పుడు ఒకవేళ ఆయన స్వీకరిస్తే ఆయన గ్రహీత అవుతాడు, తీసుకున్నవాడు అవుతాడు, నువ్వు దాత అవుతావు. ఇద్దరు క్షత్రియుల మధ్య దాత గృహిత్వం ఎలా కుదురుతుంది? గ్రహీత ఇద్దరు దాతలుగా ఉండాలనుకుంటారు కదా, అది క్షత్రియుల ధర్మం కదా. కాబట్టి ఇది ఆయన పంపించడం ధర్మమే, పోని నువ్వు పంపించడం అధర్మం అందామా, అది ధర్మమే. కానీ నా శరీరానికి వివాహం చేసుకోవాలనే ఒక కోరిక ఉంది కదా, ఇది నాకు ధర్మమే. ఓ స్త్రీమూర్తిగా నేను గృహస్థాశ్రమ ధర్మంలో అడుగు పెట్టాలనుకుంటున్నాను, పోనీ నాకు కూడా ఇవన్నీ పట్ల విరక్తి కలిగి ఏ భక్తురాల్లాగానో ఉండిపోతాననే కోరిక కలిగితే అది ఒక రకంగా ఆ దారి వేరు. కానీ నాకు నా శరీరాన్ని గృహస్థాశ్రమంలో ప్రవేశించాలని ఉంది కదా, మరి ఇది కూడా ధర్మమే కదా. ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తావు? ఆయన అనిచేష్టుడైపోయాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదు, వివాహం చేసుకోవాల్సింది. సత్యవతి కూడా అంగీకరించింది, పర్వాలేదురా నాయన, మీ నాన్నగారికి గాను మాట ఇచ్చావు శంతన మహారాజుకి, ఇప్పుడు వివాహం చేసుకోవడానికి ఏమిటట? ఆయన అన్నాడు, మాట తీసుకున్నటువంటి తండ్రి గారు గతించొచ్చేమో కానీ మాట ఇచ్చింది నేను నిలబడున్నాను కదమ్మా, సత్యాన్ని పాటించడం కంటే గొప్ప వ్రతమే ఉంది అనిన మాట అన్న తరువాత నేను అనలేదు అని అనడం కాసేపు పడుతుంది. కానీ ఎంత గొప్ప అధర్మ జీవితాన్ని గడిపిన వాడైనా భూమి భరిస్తానన్నది, కానీ సత్యాన్ని వదలిన వాడిని భరించలేదని భూమాతే చెప్పింది కదా. అలాంటి సత్యం తప్పిన వాడిగా జీవితాన్ని నడుపుకొని నన్ను అప్రతిష్ట పాలకమ్మంటావా అని మళ్ళీ తాను మాట్లాడిన మాట కూడా సత్యవతికి ధర్మమే అనిపిస్తుంది. విచిత్రం అది, మహాభారతంలో ఇలాగే ఉంది. మళ్ళీ తిరిగి ఆయన జీవితం ఎలా వెళ్ళిందనే సంగతి మన అందరికీ తెలుసు. ఆఖరికి తన గురువైన పరశురాముని కూడా ఎదిరించి నిలబడ్డాడు. 7 దినముల పోరు వెలయించిన భార్గవ రాముడు ఎంతటి ఎంత అల్లాడినో 3 కాళ్ళ ముసలయ్యము నేటికి నిన్ను ఎదిర్చి క్రీడియు కృష్ణుడు తల్లడి నీరి యుద్ధరంగమున కోడి వయస్సుని నలిమి గోటికి వేషము చిక్కున్నాడు. బాగా 18 ఏళ్ల వయస్సులో భీష్ముడు యుద్ధం చేశాడు. 20 ఏళ్ల వయసు మంచి కోడి వయస్సు, మేషం చిక్కుతుందటండి గోటికి. అప్పుడు 21 రోజు 7 దినముల పోరు ఎలయించిన భార్గవరాముడు ఎంత అల్లాడిను, పరశురాముడు అల్లాడిపోయాడటండి 21 రోజులు యుద్ధం చేస్తే. అందుకే సత్యం పట్ల మనం నిబద్ధత కలిగి ఉంటే దైవమైన ఎదురుగా వచ్చి నిలబడి తీరాలి. అందుకే సత్య వస్తువును ఎట్టి శక్తులు భూతములు దేవతలు నిరోధింపలేరు. ప్రాణికోటికి చెందిన వాడు బాబు, మనము వేరుగామిప్పుడు బాబులకు గాన నిర్భయులము, లోని సందేహములను వీడి తిరుగాడు అధ్యాత్మ వీధులందు అని నాకు మొదట్లో అర్థం కాలేదండి ఆ పద్యం. ఏది దేవతలు నిరోధింపలేరంటారేంటి కవిగారు? ఇది కాస్త అసంబద్ధం కదా అనిపించింది మొదట్లో పద్యం వినేటప్పుడు. భాగవతంలో భీష్మ చరిత్ర చదివితే కానీ అర్థం కాలేదు. సత్య వస్తువు నెట్టి శక్తులను దేవత నిరోధింపలేరు. మరి పరశురాముడు దేవుడే కదండి, విష్ణావతారంలో ఆయన కూడా ఒక అవతారమే కదా, మరి ఎదిరించి నిలబడ్డాడా లేదా 21 రోజు? అంటే ఎంత అద్భుతమైనటువంటి గురుదేవులండి మనకి.
అంతటి అనుభవాన్ని పొందినటువంటి భక్తుల సహచర్యంలో మనం కూడా అటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాం కనుక మరింతగా మనం సమయాన్ని వినియోగించుకోవడం మరలా మనకు అవకాశం ఉంటుంది. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ వారు ఇచ్చేశారు కనుక వారు కూడా అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహిస్తారు. మరలా మనం విషయం సమయం కుదిరినప్పుడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదేవ్.